ఓం శాంతి. సాకార్ మధుర మహావాక్యాలు. మురళీ డేట్ ఏప్రిల్ 18, 2026. బాబా అంటున్నారు, మధురమైన పిల్లలు, మీరు బాబా ద్వారా సన్ముఖంగా చదువుతున్నారు. మీరు సత్యయుగ రాజ్యాధికారానికి అర్హులుగా అయ్యేందుకు తప్పకుండా పావనులుగా కావాలి. ప్రశ్న: బాబాను గురించిన ఏ కర్తవ్యంను గురించి పిల్లలైన మీకు మాత్రమే తెలుసు? జవాబు: బాబా మనకు తండ్రి, టీచర్ మరియు సద్గురువు కూడా అని మీకు తెలుసు. పాత ప్రపంచాన్ని కొత్తగా తయారు చేసేందుకు బాబా కల్పపు సంగమ యుగంలోనే వస్తారు. ఒక్క ఆది సనాతన దేవీ దేవత ధర్మ స్థాపన చేసేందుకు వస్తారు. బాబా ఇప్పుడు పిల్లలైన మనల్ని మనుషుల నుండి దేవతలుగా తయారు చేసేందుకు చదివిస్తున్నారు. ఈ కర్తవ్యంను గురించి పిల్లలైన మనకు తప్ప ఇంకెవరికి తెలియదు. ఈరోజు మురళీలోని పాట ఉంది, బోలానాథుడి కన్నా అతీతమైన వారు ఎవరూ లేరు. ఓం శాంతి. ఓం శాంతి అర్థాన్ని గురించి పిల్లలకు అనేక సార్లు అర్థం చేయించడం జరిగింది. ఓం అనగా నేను ఒక ఆత్మను, ఇది నా శరీరము, ఇది నా ఆత్మ అని శరీరం కూడా అనవచ్చు. ఏ విధంగా శివబాబా మీరు నా పిల్లలు అని అంటారో, అలాగే పిల్లలు బాబా మీరు మావారు అని అంటారు. అలాగే ఆత్మ కూడా ఇది నా శరీరము అని అంటుంది, శరీరం ఇది నా ఆత్మ అని అంటుంది. నేను అవినాశిని అని ఇప్పుడు ఆత్మకు తెలుసు. ఆత్మ లేకుండా శరీరం ఏమీ చేయలేదు. నా ఆత్మకు దుఃఖాన్ని కలిగించకండి అని శరీరం అంటుంది. నా ఆత్మ పాపాత్మయా లేదా పుణ్యాత్మయా? సత్యయుగంలో నా ఆత్మ పుణ్యాత్మగా ఉండేదని ఇప్పుడు మీకు తెలుసు. నేను సత్యయుగంలో సత్వప్రధానావస్థలో స్వచ్ఛమైన బంగారంలా ఉన్నానని ఆత్మ కూడా స్వయంగా అంటుంది. నిజానికి అది బంగారం కాదు, ఒక ఉదాహరణగా అలా అంటారు. మన ఆత్మ పవిత్రంగా ఉండేది, స్వర్ణయుగ ఆత్మగా ఉండేది, ఇప్పుడు అపవిత్రంగా ఉన్నాను అని అంటారు. ప్రపంచంలోని వారికి ఇది తెలియదు. మీకు శ్రీమతం లభిస్తుంది, మా ఆత్మ సతో ప్రధానంగా ఉండేది, ఇప్పుడు తమో ప్రధానంగా అయ్యింది అని మీకు తెలుసు. ప్రతి వస్తువు ఇలా అవుతుంది, బాల్యము, యవ్వనము, వృద్ధాప్యము, ఇలా ప్రతి వస్తువు కొత్త నుండి పాతగా తప్పకుండా అవుతుంది. ప్రపంచం కూడా మొదట స్వర్ణయుగంగా సత్వ ప్రధానంగా ఉండేది, మళ్ళీ తమో ప్రధానంగా లోహయుగంగా అయ్యింది. కావుననే దుఃఖముంది. సత్వ ప్రధానం అనగా తీర్చిదిద్దబడినది, తమో ప్రధానం అనగా పూర్తిగా పాడైపోయినది. గీతంలో కూడా భగవంతుడు భాగ్యరేఖను తీర్చిదిద్దుతారు అని అంటారు. పురాతన ప్రపంచము పాడైపోయింది, ఎందుకంటే ఇక్కడ రావణ రాజ్యం ఉంది, అందరూ పతితులుగా ఉన్నారు. సత్యయుగంలో అందరూ పావనంగా ఉండేవారు, దానిని కొత్త పావన ప్రపంచం అని అంటారు. ఇది పురాతనమైన విషయ ప్రపంచం. ఇప్పుడు ఇది కలియుగ లోహయుగము. ఈ విషయాలు ఏ స్కూల్లోనూ కాలేజీలోనూ చదివించబడవు, భగవంతుడే స్వయంగా వచ్చి చదివిస్తారు. మరియు రాజయోగాన్ని నేర్పిస్తారు. గీతలో భగవాను వాచ శ్రీమద్ భగవద్గీత అని వ్రాయబడి ఉంది. శ్రీమత్ అనగా శ్రేష్టమైన మతము. ఏమంటున్నారు బాబా, గీతలో భగవాను వాచ శ్రీమద్ భగవద్గీత అని వ్రాయబడి ఉంది. శ్రీమత్ అనగా శ్రేష్టమైన మతము. శ్రేష్టాతి శ్రేష్టమైన వారు, ఉన్నతోన్నతమైన వారు భగవంతుడే. వారి పేరు ఖచ్చితంగా శివయే. రుద్ర జయంతి లేక రుద్రరాత్రి అని ఎప్పుడూ విని ఉండరు. శివరాత్రి అని అంటారు. శివుడు నిరాకారుడు, మరి నిరాకారుని జయంతిని ఎలా జరుపుకోవాలి? శ్రీకృష్ణుని జయంతిని జరుపుకోవచ్చు. అతడు ఫలానా వ్యక్తి సంతానము, అతడి తిథి తారీఖ్ చూపిస్తారు. శివుడు ఎప్పుడు జన్మిస్తారో ఎవరికి తెలియదు, దీనిని గురించి తెలుసుకోవాలి కదా. శ్రీకృష్ణుడు సత్యయుగ ఆదిలో ఎలా జన్మ తీసుకుంటారో ఇప్పుడు మీకు అర్థమయ్యింది. శ్రీకృష్ణుడు జన్మించి 5000 సంవత్సరాలు అవుతుంది అని మీరంటారు. క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాలకు పూర్వం భారత ఖండము ప్యారడైజ్గా ఉండేదని క్రిస్టియన్స్ కూడా అంటారు. ఇస్లాంలకు ముందు చంద్రవంశీయులు ఉండేవారు, వారికి ముందు సూర్యవంశీయులు ఉన్నారు. శాస్త్రాల్లో సత్యయుగాన్ని 1,00,000 సంవత్సరాలుగా చూపించారు. గీత ముఖ్యమైనది. గీత ద్వారానే దేవీదేవత ధర్మస్థాపన జరిగింది. అది సత్యత్రేత యుగాల వరకు నడిచింది. అనగా గీతాశాస్త్రంతో ఆది సనాతన దేవీదేవత ధర్మస్థాపనను పరంపిత పరమాత్మ చేశారు. ఆ తర్వాత అర్ధకల్పం వరకు ఏ శాస్త్రమూ లేదు, ఏ ధర్మస్థాపకుడూ లేడు. బాబా వచ్చి బ్రాహ్మణులను దేవతలుగా క్షత్రియులుగా చేశారు. అనగా బాబా 3 ధర్మాలను స్థాపన చేస్తారు. ఇది లీప్ యుగము. దీని ఆయుష్ చాలా తక్కువగా ఉంటుంది. సర్వశాస్త్రమై శిరోమణి భగవద్గీతను భగవంతుడే స్వయంగా వినిపించాడు. బాబా పునర్జన్మలలోకి రారు. వారు జన్మ తీసుకుంటారు, కానీ నేను గర్భంలోకి రాను అని బాబా అంటారు. నాకు పాలన జరగదు. సత్యయుగంలో జన్మించే పిల్లలు గర్భమహల్లో ఉంటారు. రావణ రాజ్యంలో గర్భ జైల్లోకి రావాల్సి వస్తుంది. పాపాలు జైల్లో అనుభవిస్తారు. గర్భంలో మేము ఇంకెప్పుడు పాపం చేయము అని ప్రతిజ్ఞ చేస్తారు. కానీ ఈ ప్రపంచమే పాపాత్ముల ప్రపంచం. కానీ బయటపడటంతో ఎన్నో పాపాలు చేయడం మొదలు పెడతారు. అక్కడిదక్కడే వదిలేస్తారు. ఇక్కడ కూడా చాలా ప్రతిజ్ఞలు చేస్తారు. మేమెప్పుడూ పాపాలు చేయము, పరస్పరం కామవికారానికి లోనవ్వము అని అంటారు. ఈ వికారాలు ఎందుకంటే ఇవి ఆది మధ్యాంతం దుఃఖంనిస్తాయి. సత్యయుగంలో విషయం ఉండదు కాబట్టి ఆది మధ్యాంతం 21 జన్మలు దుఃఖంను ఏ మాత్రము అనుభవించరు. ఎందుకంటే అది రామారాజ్యం, దాని స్థాపనను ఇప్పుడు బాబా మళ్ళీ చేస్తున్నారు. సంగమయుగంలోనే స్థాపన జరుగుతుంది కదా. ధర్మస్థాపన చేసేందుకు ఎవరైతే వస్తారో వారెవరూ పాపం చేయకూడదు. అర్ధ సమయం పుణ్యాత్మలుగా ఉంటారు, మళ్ళీ అర్ధ సమయం తర్వాత పాపాత్ములుగా అయిపోతారు. మీరు సత్యత్రేత యుగాలలో పుణ్యాత్మగా ఉంటారు, మళ్ళీ పాపాత్మగా అవుతారు. సతో ప్రధాన ఆత్మ పైనుండి వచ్చినప్పుడు ఏ శిక్షలు అనుభవించజాలదు. క్రీస్త ఆత్మ ధర్మస్థాపన చేసేందుకు వచ్చింది. అతడికి ఎటువంటి శిక్షలు లభించజాలవు. క్రీస్తును శిల్వపైకి ఎక్కించారు అని అంటారు, కానీ అతడి ఆత్మ ఎటువంటి వికర్మలు చేయలేదు. ఆ ఆత్మ ఎవరి శరీరంలోకైతే ప్రవేశిస్తుందో అతడికి దుఃఖం కలుగుతుంది, అతడే సహిస్తాడు. వీరిలోకి బాబా వస్తారు. వారు సత్వ ప్రధానమైన వారు కదా. ఏ దుఃఖము బాధ కలిగినా అది ఇతడి ఆత్మకే కలుగుతుంది, శివబాబాకి కలగదు. అంటే బ్రహ్మబాబాకే కలుగుతుంది. వారు సదా సుఖశాంతులతో ఉంటారు, సదా సత్వ ప్రధానముగా ఉంటారు. కానీ ఈ శరీరంలోకే వస్తారు కదా. అలాగే క్రీస్తు ఆత్మ ఏ శరీరంలోకైతే ప్రవేశించిందో ఆ శరీరానికి దుఃఖం కలుగుతుందే కానీ క్రీస్తు ఆత్మ దుఃఖంను అనుభవించజాలదు. ఎందుకంటే సత్వ రజో తమూలలోకి వస్తుంది. కొత్త కొత్త ఆత్మలు కూడా వస్తాయి కదా. వారు తప్పకుండా ప్రారంభంలో సుఖాన్ని అనుభవిస్తారు, అవి దుఃఖాన్ని అనుభవించజాలవు. అలా నియమంలోనే లేదు. ఇతడిలో బాబా కూర్చున్నారు, ఏ ఇబ్బంది కలిగినా అది ఇతడికే కలుగుతుంది, కానీ శివబాబాకైతే కలగదు. కానీ ఈ విషయాలను గురించి మీకు మాత్రమే తెలుసు, ఇంకెవరికి తెలియదు అంటున్నారు బాబా. ఈ గుహ్యమైన విషయాలు, ఈ విషయాలన్నింటినీ ఇప్పుడు బాబా కూర్చొని అర్థం చేయిస్తున్నారు. ఈ సహజ రాజ్యోగంతోనే స్థాపన జరిగింది. మళ్ళీ భక్తి మార్గంలో ఇవే విషయాలు మహిమ చేయబడతాయి. ఈ సంగమయుగంలో ఏదైతే జరుగుతుందో అదే మహిమ చేయబడుతుంది. భక్తి మార్గం ప్రారంభమైనప్పుడు శ్రీబాబా పూజ మళ్ళీ జరుగుతుంది. మొదట భక్తి ఎవరు చేస్తారు? లక్ష్మీనారాయణులు రాజ్యం చేసేటప్పుడు పూజ్యులుగా ఉండేవారు. మళ్ళీ వామమార్గంలోకి వచ్చినప్పుడు పూజ్యుల నుండి పూజారులుగా అయిపోతారు. పిల్లలైన మీకు మొట్టమొదట నిరాకారుడైన పరంపిత పరమాత్మ ఇతడి ద్వారా మనల్ని చదివిస్తున్నాడని, బుద్ధిలోకి రావాలని బాబా అర్థం చేయిస్తున్నారు. ఈ విధంగా మొత్తం ప్రపంచమంతటిలో ఇంకెక్కడా జరగదు. ఇలా ఎక్కడా అర్థం చేయించరు. బాబాయే భారతదేశానికి మళ్ళీ స్వర్గ వారసత్వాన్ని ఇస్తారు. త్రిమూర్తి చిత్రం క్రింద దైవీ స్వరాజ్యము నా ఈశ్వరీయ జన్మసిద్ధ అధికారము అని వ్రాయబడి ఉంది. శ్రీబాబా వచ్చి పిల్లలైన మీకు స్వర్గరాజ్యాన్ని అనగా వారసత్వాన్ని ఇస్తున్నారు, దానికి అర్హులుగా చేస్తున్నారు. బాబా మనల్ని అర్హులుగా తయారు చేస్తున్నారని ఇప్పుడు మీకు తెలుసు. మనం పతితులుగా ఉన్నాము కదా, మనం పావనులుగా అయిపోయినట్లయితే ఇక ఈ శరీరం ఉండదు. రావణుడి ద్వారా మనం పతితంగా అయ్యాము, మళ్ళీ పరంపిత పరమాత్మ మనల్ని పావనంగా చేసి పావన ప్రపంచానికి అధిపతులుగా తయారు చేస్తారు. అతడే జ్ఞానసాగరుడు, పతిత పావనుడు, ఈ నిరాకారుడైన తండ్రి మనల్ని చదివిస్తున్నారు. అందరూ కలిసికట్టుగా చదువుకోలేరు కదా, సన్ముఖంగా మీరు కొద్ది మంది కూర్చున్నారు. మిగిలిన పిల్లలందరికీ ఇప్పుడు శివబాబా బ్రహ్మతనువులో కూర్చొని సృష్టి ఆది మధ్యాంత జ్ఞానాన్ని వినిపిస్తూ ఉండవచ్చు. ఆ మురళి మన వద్దకి రాతపూర్వకంగా వస్తుంది అని తెలుసు. ఇతర సత్సంగాలలో ఇలా భావించరు. ఈ రోజుల్లో టేప్ మిషన్ కూడా కనుక్కోబడింది, కావున దానిలో నింపి పంపిస్తారు. ఫలానా గురువు గారు వినిపిస్తున్నారు అని అంటారు. వారి బుద్ధిలో మనుషులే ఉంటారు కదా, ఇక్కడ ఆ విషయమే లేదు. ఇక్కడ నిరాకారుడైన తండ్రి జ్ఞానసాగరుడు, మనుషులు జ్ఞానసాగరులు అని పిలువబడరు. గాడ్ ఫాదర్ అతడే నాలెడ్జ్ఫుల్, పీస్ఫుల్, బ్లిస్ఫుల్ అని అంటారు. అనగా భగవంతుడైన తండ్రి జ్ఞానసాగరుడు, శాంతి సాగరుడు, ఆనంద సాగరుడు అని అంటారు. మరి వారి వారసత్వం కూడా లభించాలి కదా. వారిలో ఏ గుణాలైతే ఉన్నాయో అవి పిల్లలకి లభించాలి. ఇప్పుడు అవి లభిస్తున్నాయి. గుణాలను ధారణ చేసి మనం ఈ లక్ష్మీ నారాయణుల వలె అవుతున్నాము. అందరూ రాజు రాణులుగా అవ్వలేరు కదా, రాజు రాణి మంత్రి అని అంటారు. కానీ నిజానికి అక్కడ మంత్రులు కూడా ఉండరు. మహారాజు మహారాణులలో ఆ శక్తి ఉంటుంది. ఎప్పుడైతే వికారులుగా అవుతారో అప్పుడు మంత్రులు ఉంటారు. ఇంతకుముందు ఈ మంత్రులు మొదలైన వారు కూడా ఉండేవారు కాదు. అక్కడ ఒకే రాజు రాణి యొక్క రాజ్యం నడుస్తుంది. వారికి మంత్రుల అవసరం లేదు, సలహా తీసుకోవాల్సిన అవసరమూ లేదు. వారు వారికి స్వయమే అధిపతులు. ఇదే చరిత్ర మరియు భౌగోళం. కానీ మొట్టమొదట లేస్తూ కూర్చుంటూ కూడా మిమ్మల్ని బాబాయే చదివిస్తున్నారని, యోగం నేర్పిస్తున్నారని బుద్ధిలోకి రావాలి, స్మృతి యాత్రలో ఉండాలి. ఇప్పుడు నాటకం పూర్తవుతుంది. మనం పూర్తిగా పతితులుగా అయిపోయాము, ఎందుకంటే వికారాలలోకి వెళ్తారు. కవుననే పాపాత్ములు అని పిలువబడతారు. సతయుగంలో పాపాత్ములు ఉండరు, అక్కడ ఉండేది పుణ్యాత్మలే. అది ప్రారంభం, దాని కొరకే ఇప్పుడు మీరు పురుషార్థం చేస్తున్నారు. మీది స్మృతి యాత్ర, దీనినే భారతదేశపు యోగము అని అంటారు. కానీ అర్థాన్ని తెలుసుకోరు. యోగము అనగా స్మృతి. దీనితో వికర్మలు వినాశనం అవుతాయి. మళ్ళీ ఈ శరీరాన్ని వదిలి ఇంటికి వెళ్ళిపోతాము. దానిని మధురమైన ఇల్లు అని అంటారు. మేము ఆ శాంతిధామ నివాసులమని ఆత్మ అంటుంది. అక్కడి నుండి స్వర్గంగా అంటే నగ్నంగా వచ్చాము. ఇక్కడ పాత్రను అభినయించేందుకు శరీరాన్ని ధరించాము పరంధామం నుండి వచ్చి. మాయ అని పంచ వికారాలనే అంటారని కూడా మీకు అర్థం చేయించడం జరిగింది. ఇవి ఐదు భూతాలు, కామభూతం, క్రోధభూతం ఉన్నాయి. వీటిలో మొట్టమొదటిది దేహాభిమానం యొక్క భూతం. సత్యుగంలో ఈ వికారాలు ఉండవని, దానిని నిర్వికారి ప్రపంచం అని అంటారని బాబా అర్థం చేయించారు. వికారి ప్రపంచాన్ని నిర్వికారిగా తయారు చేయడం ఒక్క బాబా పని. వారినే సర్వశక్తివంతుడు, జ్ఞానసాగరుడు, పతిత పావనుడు అని అంటారు. ఈ సమయంలో అందరూ భ్రష్టాచారంగా జన్మ తీసుకుంటారు. సత్యుగంలో నిర్వీకారి ప్రపంచం ఉంటుంది. ఇప్పుడు మీరు వికారుల నుండి నిర్వీకారులుగా కావాలని బాబా అంటున్నారు. అది లేకుండా పిల్లలు ఎలా జన్మిస్తారని అంటారు. ఇప్పుడు ఇది మీ అంతిమ జన్మ అని బాబా అర్థం చేయిస్తున్నారు. అసలు ఈ మృత్యులోకమే సమాప్తం కానున్నది. ఆ తర్వాత ఈ వికారి మనుషులెవరూ ఉండరు. కావుననే బాబాతో పవిత్రంగా అవుతామని ప్రతిజ్ఞ చేయాలి. బాబా మీ నుండి మేము తప్పక వారసత్వం తీసుకుంటామని అంటారు. మనుషులు భగవంతుని మీద అసత్యమైన ప్రమాణాలు చేస్తారు. ఏ భగవంతుని మీద ప్రమాణాలు చేస్తారో ఆ భగవంతుడి గురించే వారికి తెలియదు. వారు ఎప్పుడు వస్తారో, వారి పేరేమిటో, వారి రూపము, దేశము, కాలము ఏమిటో ఏమీ తెలియదు. పరంపిత పరమాత్మ మనకు తండ్రి, టీచర్ మరియు సద్గురువు అని ఇప్పుడు మనకి తెలుసు. అంటే బాబాయే వచ్చి తమ పరిచయాన్ని ఇస్తారు. ఇప్పుడు మీకు కూడా పరిచయం లభిస్తుంది. మొత్తం ప్రపంచం అంతట్లో ఎవరికి భగవంతుడైన తండ్రిని గురించి తెలియదు. పిలుస్తూ ఉంటారు, పూజలు కూడా చేస్తారు, కానీ వారి కర్తవ్యం గురించి ఏమాత్రము తెలియదు. నేను మీకు తండ్రిని అని స్వయంగా బాబాయ్ వచ్చి తన పరిచయాన్ని ఇస్తారు. నేను ఇతడి శరీరంలోకి ప్రవేశించాను. ప్రజాపిత బ్రహ్మ ద్వారా స్థాపన జరుగుతుంది. ఎవరి స్థాపన? బ్రాహ్మణుల స్థాపన. మళ్ళీ బ్రాహ్మణులైన మీరు చదివి దేవతలుగా అవుతారు. నేను వచ్చి మిమ్మల్ని శూద్రుల నుండి బ్రాహ్మణులుగా తయారు చేస్తాను. నేను కల్పపు సంగమ యుగంలోనే వస్తాను అని బాబా అంటారు. కల్పం 5000 సంవత్సరాలు ఉంటుంది. ఈ సృష్టి చక్రం తిరుగుతూ ఉంటుంది. పురాతన ప్రపంచాన్ని కొత్తగా చేసేందుకు నేను వస్తాను అంటున్నారు బాబా. పురాతన ధర్మాలను వినాశనం చేయించి మళ్ళీ నేను ఆది సనాతన దేవీ దేవత ధర్మాన్ని స్థాపిస్తాను, పిల్లలను చదివిస్తాను. ఆ తర్వాత మీరు చదువుకొని 21 జన్మల కోసం మనుషుల నుండి దేవతలుగా అయిపోతారు. సూర్యవంశీలు, చంద్రవంశీలు, ప్రజలు అందరూ దేవతలే. పురుషార్థానుసారంగా ఉన్నత పదవిని పొందుతారు. ఇప్పుడు ఎవరు ఎంత పురుషార్థం చేసుకుంటారో అది కల్పకల్పం వారితో నడుస్తుంది. కల్పకల్పం ఇలా పురుషార్థం చేస్తాము, వెళ్ళి ఇలాంటి పదవినే పొందుతాము అని అర్థం చేసుకుంటారు. నిరాకారుడే స్వయంగా మనల్ని చదివిస్తున్నారని పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. వారిని స్మృతి చేయడంతోనే వికర్మలు వినాశనమవుతాయి. స్మృతి చేయకుండా వికర్మలు వినాశనం కాజాలవు. తాము ఎన్ని జన్మలు తీసుకుంటారో కూడా మనుషులకు తెలియదు. శాస్త్రాలలో 84 లక్షల జన్మలు ఉన్నాయని గొప్పలు రాశారు. కేవలం 84 జన్మలే ఉంటాయని ఇప్పుడు మీకు తెలుసు. ఇది అంతిమ జన్మ. మళ్ళీ మనం స్వర్గంలోకి వెళ్ళాలి. మొదట మూలవతనంలోకి వెళ్ళి మళ్ళీ స్వర్గంలోకి వస్తాము. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతాపిత బాప్దాదల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క నమస్తే, గుడ్ మార్నింగ్, ఓం శాంతి. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటిది, బాబాతో పవిత్రంగా అవుతామని ఏ ప్రతిజ్ఞనైతే చేశారో దానిపై పక్కాగా ఉండాలి. కామం, క్రోధం మొదలైన భూతాలపై తప్పకుండా విజయాన్ని పొందాలి. రెండవది, నడుస్తూ తిరుగుతూ ప్రతి కార్యంను చేస్తూ చదివించే తండ్రిని గుర్తుంచుకోవాలి. ఇప్పుడు నాటకం పూర్తవుతుంది కాబట్టి ఈ అంతిమ జన్మలో తప్పకుండా పవిత్రంగా కావాలి. వరదానము, సర్వ ఖజానాలతో సంపన్నంగా అయి తమ ముఖం ద్వారా సేవ చేసే సత్యమైన సేవాధారి భవ. సర్వ ఖజానాలతో సంపన్నంగా అయి తమ ముఖంతో సేవ చేసేవారే సత్యమైన సేవాధారి. వివరణ, ఏ పిల్లలైతే సర్వ ఖజానాలతో సదా సంపన్నంగా లేక నిండుగా ఉంటారో వారి నయనాలు లేక మస్తకంతో ఈశ్వరీయ నశ కనిపిస్తుంది. వారి ముఖమే సేవ చేస్తుంది. ఎవరి వద్దనైతే ఎక్కువగా లేదా తక్కువగా జమ అవుతుందో అది కూడా వారి ముఖం ద్వారా కనిపిస్తుంది. ఎవరైనా ఉన్నతమైన కులం వారు ఉంటే వారి నశ మరియు ప్రకాశం ముఖం ద్వారా కనిపిస్తుంది. అదేవిధంగా మీ ముఖము ప్రతి సంకల్పంను, ప్రతి కర్మను స్పష్టం చేయాలి. అప్పుడే సత్యమైన సేవాధారులు అని అంటారు. స్లోగన్, సమయము మరియు సంకల్పాల ఖజానాను పొదుపు చేసి జమ ఖాతాను పెంచండి. సమయాన్ని మరియు సంకల్పాలు రెండింటినీ పొదుపు చేయాలి. అప్పుడే జమా ఖాతా అనేది పెరుగుతుంది. అవ్యక్త ప్రేరణ, మహానులుగా అయ్యేందుకు మధురత మరియు నమ్రత గుణాలను ధారణ చేయండి. ఇతరులకు స్వీట్ను తినిపించినప్పుడు దానితో వారి నోరు కొద్ది సమయం కోసం తీయగా అవుతుంది. కానీ స్వయమే మధురంగా అవ్వండి. నోటి నుండి ఎల్లప్పుడూ మధురమైన మాటలే రావాలి. స్వీట్ను తినడం, తినిపించటంలో ఎలా అయితే సంతోషం ఉంటుందో అలా మధురమైన మాటలు స్వయాన్ని కూడా సంతోషపరుస్తాయి, ఇతరులను కూడా సంతోషపరుస్తాయి. ఇలా సదా సర్వుల నోటిని తీపి చేస్తూ ఉండండి. సదా మధురమైన దృష్టి, మధురమైన మాటలు, మధురమైన కర్మలు ఉండాలి. ఓం శాంతి.